गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ప్రాతకాలంలో గురుపుత్రులైనటువంటి వారికి ధ్యానం అనేటువంటిది చాలా మూలం. దానికి మనం చెప్పుకుంటున్నాం మౌనంగా ఉండాలి అని. మౌనానికి భాషలు ఎక్కువ. మౌనం అనేటువంటి దానికి చాలా భాషలు ఎక్కువ. ఒక్క కొంచెం సేపు 2 నిమిషాలు మౌనం పడితే మాట్లాడకూడదు అంటే మనసు బోల్డ్ లోపల మాట్లాడి అది మనకి అంటే ప్రాక్టీస్ మనం దారిలో పెట్టుకునేంత వరకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కళ్ళమే ఉంటే అది తప్పక మనం మౌనం అనేది ఇంకెవరితో మాట్లాడతాం కానీ ఇంకొకళ్ళు అనేటువంటిది ద్వితీయం భయం భవతి. ద్వితీయం అనేటువంటిది ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది కానీ ద్వితీయం అనేటువంటిది అద్వితీయం అని కూడా చెప్పారు మహాత్ములు. అంటే ఇంకొకరితో ఉండటం అనేటువంటిది మనకేంటంటే అప్పుడే ఎక్కువ మాటలు వస్తాయి. ఒకళ్ళే ఉంటే ఎవరితో మాట్లాడుకుంటాం? మాటలేం లేవు. అందుకని ఉపనిషత్తులు ఏంటి, వేదం ఏంటి ఏం చెప్తుందంటే ఏకాంతే ద్వైత వర్జితే. ఏకాంతే ద్వైత వర్జితే, రెండో వాళ్ళు ఉండటం లేకపోవటం అనేది చెప్పట్లే. అక్కడ నువ్వు ఎప్పుడూ ఏకాంతంలోనే ఉండు, అంటే ఏకాంతం లేకుండా ఉండాలని. అంటే ప్రకృతిగతమైనటువంటి స్వభావం మనకి లేకుండా ఉండాలి. కాంతం అంటే అది స్త్రీయా లేకపోతే పురుషుడా లేకపోతే కాదు. దానికంటే కాంతి అనేటువంటిది కూడా మనకి ధ్యానం అనేటువంటి ప్రక్రియకి ఒక దీపం పెట్టుకుని చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఒక దీపం ఎదురుగా పెట్టుకుని ధ్యానం చేసుకునేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. తెల్లగా లైట్లు వేసుకుని ఒక్కడే ధ్యానం చేసుకోవడానికి అవి కదలికలకి, ఒకటి ఏదైనా విద్యని ఉపాసన చేయడానికి, ఏదైనా చదువుకోవడానికి కావాల్సిందే కానీ ధ్యానానికి లైట్లన్నీ వేసుకుని ధ్యానం చేసుకోమని ఎవరు చెప్పలా. ఎందుకంటే ఒక చిన్న లైట్ వేసుకొని మనం ధ్యానం చేసుకోవాలి అని. అంటే అతి దేంట్లోనూ పనికిరాదు. అందుకనే తెల్లవారిన తర్వాత కాదు నువ్వు చేసేది, తెల్లవారుజామున లేస్తే దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. మరి కొంతసేపు చేసినా కూడా ధ్యానానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అని. ఎందుకంటే అసలు ప్రపంచం లేవదగా, అంతా నిద్రలో మునిగుంటుంది, ప్రశాంత వాతావరణం. అసలు మనకే అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంది. బాగా ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా తెల్లవారుజామున కనుక ఒక్కళ్ళే ఉంటే ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడడానికి లేదుగా. కానీ అప్పుడు అవకాశం మనకు వస్తుంది భగవంతుడితో మాట్లాడుకునే అవకాశం. ఎందుకంటే నిశ్శబ్దంలో ఉండేటువంటి శబ్దం ఏమై ఉన్నది, ఒక ఓం అనేటువంటి ఒక ఒక ప్రణవ శబ్దం ఒకటే మనలోంచి అది నువ్వు దానికి శృతి కలిపి చెప్తావా, నీతో పాటు అది బయటకు వస్తుంది శబ్దం. శృతి కలపలేదు, నీలోకి నువ్వే వెళ్ళినప్పుడు అది మనలోనే ఆ ఓంకారం అనేటువంటిది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మన సతసిద్ధమైనటువంటి అసలు శబ్దం ఏమిటంటే ఓంకారమే. మనకి అన్ని శబ్దాల కంటే ప్రధమంగా ఒక శబ్దాన్ని గుర్తించిన వాళ్ళు ఎవరో అంటే మహాత్ములు, ఋషులు. వారు ఎక్కడికెక్కడికో వెళ్ళి తపస్సుకి వెళ్ళి వాళ్ళు గుర్తించింది ఏంటంటే నిశ్శబ్దంలో శబ్దము ఓంకారం. అందుకని గురుదేవులు కూడా చాలాసేపు, అందుకని ఒక్కరే ఉన్నప్పుడు అనుష్ఠాన పరులైనటువంటి వారికి చెప్పేది ఏంటంటే కాసేపు నువ్వు నీలోకి వెళ్ళి ఓంకారాన్ని పూరించుకో, ఆ తర్వాతే నీకు ఇచ్చినటువంటి అనుష్ఠానం చేసుకోవడం. అక్కడ అసలు మనం వేగంగా పరుగు పెడదామని కానీ, వేగంగా ఏదో మంత్రం చెప్పుకుందాము కానీ, అక్కడ నీకు 108 సార్లు నామం అను, లేకపోతే 1000 సార్లు నామం చెయ్యి, ఇది చెప్పలా. నువ్వు నీలోకి వెళ్ళి నువ్వు నీ యొక్క ఆరాధ్య దైవము నందు నీ మనస్సు అక్కడ లయించుకోవాలి. నీ ఆరాధ్య దైవం నందు మనసు లయించుకోవాలి. మనం మనలోకి వెళ్తే ఎక్కడ ఉండేది అక్కడ ఆరాధ్య దైవం? నీ హృదయంలో ఉన్నది. దానికి మన గురుదేవులు తిన్నగా చెప్పారు అందరికీ సభాముఖంగా, మీ హృదయ బాబు అని. గుడి కట్టమని చెప్పలా, గుళ్ళో ఉంటానని చెప్పలా. ఎక్కడ గుడి కట్టమని, గుళ్ళో ఉంటానని, లేకపోతే నీ దేవుడింట్లో ఉంటానని, లేకపోతే నువ్వు పూజలు చేయమని ఎక్కడ చెప్పలా. ముద్రగా సభాముఖంగా చెప్పారు అందరితో, మీ హృదయ బాబు. ఆ హృదయ బాబు నీ హృదయంలో నువ్వు గుర్తించు, అది నేను వస్తాను, నేను ఉండను. ఏది నువ్వు విషయాదులతో కూడి ఉంటే నీ హృదయంలో ఉండను అని ఎక్కడే భగవంతుడు చెప్పలా, ఉంటాననే చెప్పాడు. నా స్థానము నీ హృదయమే అని చెప్పాడు శ్రీకృష్ణదేవుడు కూడా చెప్పాడు జగద్గురుదేవులు. ఈశ్వర సర్వభూతాన హృదేశే, ఎవరితో చెప్తున్నాడు? అర్జున. హృదేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాడు? ఈశ్వర సర్వభూతాన హృదేశే అర్జున తిష్టతి అంటే జగద్గురుదేవులు అనేటువంటి కృష్ణుడు చెప్పేటప్పుడు కూడా ఈశ్వరుడైనటువంటి వాడు సర్వభూతముల యందు హృదయ దేశమునందే కూర్చుని ఉన్నాడు. తిష్టతి ఉన్నాడు అక్కడ, తిష్టతి. ఏం చేశాడు ఆయన అప్పుడు? మరి ఆ హృదయంలో ఉండి వారి ఏం చర్య చేశాడు అంటే అప్పుడు చెప్పాడు, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. సర్వభూతములను కూడా యంత్రం మాదిరిగా బ్రాహ్మయన్ నడిపిస్తున్నాడు, తిప్పుతున్నాడు. అంటే మనలో ఉండి ఈ రథాన్ని కూడా నడిపేవాడెవరు? అందుకని ఇక్కడ బుద్ధిం సారథిం విద్ధి. అక్కడ రథంలో కూర్చుని సారథి ఎవరంటే ప్రతి వాళ్ళకి నీ ఆరాధ్య దైవమే. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళు వాళ్ళు నీ హృదయంలోనే ఉన్నారు. దానికి మళ్ళా మనం ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరంలా. మనం విడిగా మనకి భిన్నంగా ఉంటే మంచి మూర్తి తెచ్చుకున్నాను బజార్ నుంచి, ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నానని ఇల్లు వెతుక్కోవాలి. ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? ఈశాన్యం మొదలు పెట్టుకోవాలా, లేకపోతే నైరీతి మొదలు పెట్టుకోవాలా, లేకపోతే ఏ గూడులో పెట్టుకోవాలి, ఆ గూడు ఏ విధంగా ఉండాలి, దానికి అలంకారం చేయాలంటే ఎలా ఉండాలి? మనం తెచ్చిపెట్టాం కాబట్టి ఇవన్నీ పెట్టుకున్నాం. మన కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఇక్కడ, ఇంతకుముందు బహుశా టీవీ ఉందేమో, ఐ థింక్ సో. మళ్ళా మాయాబజార్ అంతా వచ్చేస్తుంది ఇక్కడికి కదా, ఇది ఇక్కడికి మాయాబజార్ అంతా వచ్చేస్తుంది. ఇంట్లో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే టీవీ. మనకు చిన్నగా ఉంటే బాగోలే, ప్రపంచం అంతగా చూస్తే కానీ అండి, మన అర్థం కూడా ఇంతే ఉంటుంది. అంటే పెట్టుకోవచ్చు ఎవరైనా కావాలంటే, కానీ అది లేకపోతే ఉండలేరు. అంటే ప్రపంచం లేకపోతే మానవుడు బ్రతకలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచం తనకంటే భిన్నం కాదు, అది ఇక్కడ ఉండాల్సింది. అది ఎంత చూసినా తనివి తీరటం లేదని అనేక రకరకాలుగా చూసుకుంటూ వెళ్తున్నాం. తీరా చూస్తే ఇంత ప్రపంచాన్ని చూడడానికి కారణం ఎవరంటే నువ్వే. అందుకని మనం మనలోకి ధ్యానం చేసుకోవడానికి వెళితే మీకు ఈ పాటికి గుర్తించాలి, తెల్లవారుజామున ధ్యానం చేసుకున్న దానికేను ఎండెక్కిన తర్వాత ఎప్పుడో మరి తోచినప్పుడు స్నానం చేసి అనుష్ఠానం అంటారు తప్పదు కాబట్టి, అప్పుడు కూర్చొని ధ్యానం చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. నీకు నిన్నే అంటే లేవలేని వాళ్ళు ఉంటే గురుదేవులు వారికి ఛాయిస్ ఇచ్చారు ఈ ఛాన్స్. ఏంటి లేవలేనటువంటి వాళ్ళకి ఏం చెప్పారు? ధ్యానము నువ్వు స్నానం చేయగానే చేసుకో, నీకు ఎప్పుడు అనుకూలమైతే సానుకూలమైతే అప్పుడు చేసుకో. ఎవరిని వదిలిపెట్టలే పాపం, కష్టపెట్టలే, ఇబ్బంది పెట్టలే. ఆ గురువుల ముఖ్య ఉద్దేశం చూడండి. అందుకని నువ్వు ఎప్పుడో అప్పుడు కానీ అన్నీ చేయగలిగి ఉన్నప్పుడు మాత్రము ప్రాతకాలంలోనే చేస్తే దాని యొక్క ఫలితము ఎక్కువ వస్తుంది. అందుకని చేసుకునేటువంటి సమయంలో ఆసన శుద్ధి కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా కూర్చోగలిగితే ఆ విధంగా కూర్చోవాలి. అందుకని ఏంటంటే అన్నిటికన్నా గొప్పది పద్మాసనం అన్నారు, ఎందుకంటే సుఖంగా ఉంటుంది బాసిపెట్టేసి కూర్చోవడం. దానిలో వజ్రాసనం ఉంది, అది ఆరోగ్యానికి చాలా మంచిది, నిద్రపోవాలన్నా పోలేరు. ఎందుకంటే వజ్రాసనంలో కూర్చుంటే మనం నిటారుగా కూర్చున్నంతసేపే మనకి బాగుంటుంది, నువ్వు చేయగలుగుతావు. ఏమాత్రం నీకు ఒళ్ళు మనసు బద్ధకం ఎక్కి నీ నడుము ఎప్పుడైతే వంచుతావో నీ బరువంతా నీ కాళ్ళ మీద పడి వజ్రాసనంలో ఒక బాధ ఉంది అక్కడ, అంటే నీ యొక్క బరువు పాదాల మీద పడి ఆ కాళ్ళ మీద పడి ఇది పీడింపబడతాయి, అవి అక్కడ నొప్పి వస్తుంది. ఆ నొప్పికి నువ్వేం చేస్తావు? అయితే ఆసనమన్నా మార్చుకోవాలి, లేకపోతే నిటారుగా అన్నా కూర్చోవాలి. నిద్రపోవడానికి ఆస్కారం లేదు అక్కడ వజ్రాసనం వేసి కూర్చున్నప్పుడు. అది ముఖ్యంగా స్త్రీలకి చాలా ఉపయోగం ఆరోగ్యానికి. అలాగా ఇన్ని కొన్ని ఆసనాలు చెప్పడమే కాకుండా మనస్సుని ఎక్కడ ఏకాగ్రత చేయాలి అంటే మనకి హృదయస్థానం ఉన్నది, తర్వాత నాసికా కేంద్రం ఉన్నది, తర్వాత భూమధ్య స్థానం ఉన్నది, సహస్రారం ఉన్నది. ఈ హృదయస్థానం కానీ ఈ నాసికా కేంద్రం కానీ ఇది సామాన్యంగా మనకి ఎటువంటి పీడ అంటే పీడ ఉండదు. అంటే ఒక ట్రైనింగ్కి కూడా ఇది తేలిగ్గా ఉంటుంది, మెల్లమెల్లగా ఒకదాన్ని మించి ఒక దానికి వెళ్ళొచ్చు. కానీ నేను అనేది ఎక్కడ లేకుండా ఉంది, ఇక్కడ లేదా, హృదయంలో లేదా, భూమధ్యంలో లేదా, సహస్రారం లేదా, నఖశిఖ పర్యంతం ఉన్నది ఏది? నీలో ఉన్న చైతన్యమే ప్రకాశిస్తోంది. అందుకని ప్రకాశించేటువంటి అప్పుడు నీకు తేలిగ్గా నీ హృదయంలో ఉన్నటువంటి హృదయ బాబుని, దానికి గురుదేవులు ఏం చెప్పారు? నువ్వెప్పుడైతే నీ హృదయ బాబునందు నీ మనస్సుని ఏది ఏకాగ్రత చేశావో ఆ గుండె ఇది ఆ మనస్సులో అంటే మనస్సు యొక్క స్థానం కూడా నఖశిఖ పర్యంతం ఉన్నా దాన్ని ఏమంటున్నా ఉంటే నా మనసు ఏం బాగుండలేదని చేతులు ఇక్కడికి వెళ్తాయి మనకి. అక్కడ ఒక మనసు లేదు, మనసు బుద్ధి చెత్త అహంకారాలు ఉన్నాయి. ఏదైతే సంకల్పం కలిగిస్తోందో సంకల్పం ఇచ్చేది మనస్సు, అదే ఏది నిన్ను ఓ ఏది నిన్ను అలజడిగా తిప్పుతూ ఉంటుంది, అవునా కాదా, అవునా కాదా, అవునా కాదా అని ఇలా ఊహించేది చిత్తం అవుతుంది అక్కడ. ఇప్పుడు మూడోదైనటువంటిది బుద్ధి ఏం చేస్తుందంటే వినికిడి మీద మనం సేకరించింది, తర్వాత పైన మనకి భగవద్ అనుగ్రహం ఉన్నది, గురు పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా ఉండేది. అందుకని మనం సత్సంగం అనేటువంటి దానిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే దానికి బలమేది అంటే గురువు అనుగ్రహం. నా యొక్క ఆస్తికి మీరందరూ వారసులే, మనకు ఆస్తి అంటే కనిపించేవి మాత్రమే ఆస్తులు అనుకుంటున్నాం. ఇవి ఆస్తి ఎందుకు అవుతుందండి? ఇది మనం వదిలిపోయేది, ఇది బ్రతుకు తెరువు కోసం ఉన్నాయి ఇవన్నీ. ఇవి మన వెంటబడి రావట్లా ఉన్నన్నాళ్ళు వీటి వలన మనకి మనసుకు అశాంతి కలుగుతోంది, మనకి అశాంతి కలుగుతోంది. ఇది మనది ఎప్పుడూ కాదు, మనకి భిన్నంగానే ఉంది, రెండవదిగా ఉన్నది. అందుకని ఈ ప్రపంచం ఎప్పుడు అలజడి తీసుకొస్తోంది. ఈ అలజడిలోనే చిత్తం చేస్తుంటే చిత్తు చేస్తూ ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం యోగ చిత్తవృత్తి నిరోధక అని. దేని యందు యోగం కలిగి ఉండాలి? యోగం అంటే కలయిక. దేంతో కలిసి ఉండాలి? నీ హృదయ బావు, నీ హృదయంలో ఉన్న నీ ఆరాధ్య దైవంతో నువ్వు కలిసి ఉండాలి. నీ ఆరాధ్య దైవంతో నువ్వు మిళితమై ఉన్నప్పుడు చిత్తవృత్తి నిరోధింపబడుతుంది. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. నీ బుద్ధికి నిర్ణయ శక్తి ఏది? నిలబడగలిగాము అని. మన దేహాన్ని మనం మర్చిపోవాలి ధ్యానం చేసుకునే సమయంలో. మీరందుకు గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే అప్పుడే మనకి శాంతి లభిస్తుంది. ఏ ఒక్క దాని మీద మనకి ఊహ వచ్చినా అది ధ్యానం నిలబడడం కాదు. నాకు అలజడి ఎక్కువగా ఉంది, మనసు నిలబడటం లేదు అని గురుదేవుడితో చెప్తే గురువులు ఏమంటారు తెలుసా? ఇది చెప్పడానికి వచ్చావా? నిలబడలేదని నీకు తెలిసిందిగా. దాని ఎందు ఏకాకార వృత్తి లేదు నీకు, అంటే ఏకాగ్రత చెందలేకపోతున్నావు, నీకు తెలిసిపోయింది. ప్రయత్నం చేయి. దేనిని ప్రయత్నం చేయకుండా నువ్వు సాధించగలిగావు ఇంతవరకు? ప్రతి దానికోసము నువ్వు ప్రయత్నం చేసావు. మన మానవ మనుగడకి కూడా మనం ప్రతిదీ ప్రయత్నం చేస్తేనే వచ్చింది. ఓసారి వెనక్కి తీరి చూడండి, దానంతట వచ్చింది లే, దానంతట అది వచ్చింది ఏదీ లేదు. దానంతట అది ఏదొచ్చింది? ఆకలి వచ్చింది. బయట పనులు కాదు, ఆకలి వచ్చింది దానంతట. అది నువ్వు ఆహారం తీసుకున్నావేమో, దానిని మిగిలినటువంటి పిప్పిని ఎట్లా బయటికి పంపించాలో దాని పని అది చేసింది. ఆహారం తీసుకుంటేనే అది కూడా జరిగేది. అందుకని మనలో విషయవాసనలు అనేటువంటి ఈ మలాన్ని మనం ఎప్పటికప్పుడు మనం ఖాళీ చేసుకుంటూ ఉండాలి. మన ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు ఖాళీ చేస్తే చాలా విశాలంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లును ఖాళీ చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకోకూడదు. మనకి మనసుకు అశాంతికి రావడానికి కారణం ఏంటంటే మనం ఈ విన్నదానిని ఏది దాని గురించి వెంటనే దాన్ని ఖాళీ చేయకుండా ఏది వచ్చింది వచ్చినట్టు వేస్తున్నాం. ఇక్కడ విన్నది విన్నట్టుగా, మనకు వచ్చిన ఆలోచన వచ్చినట్టుగా దానితో ఏది ఏది మంచిది ఏది చెడు అనేది వెంటనే ఊహించి చెడుని విసర్జించాలి, మంచిని సేకరించుకోవాలి. గురుదేవులు ప్రార్థనలో మనకు అందించారంటే మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు. ఏమన్నారు అక్కడ? తగిన సద్బుద్ధి, కొత్త బుద్ధి కాదు అక్కడ, తగిన సద్బుద్ధిని మాకు దయచేయం. మన ప్రభువుని మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? ప్రభు ఉత్త బుద్ధి కాదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. సత్యంతో ఉన్నటువంటి బుద్ధి. ప్రపంచం ఎప్పుడూ చెడు మంచి అనేటువంటి రెండిటితో మిశ్రమై ఉన్నది. మనం ఎందుకంటే మంచి కోసం వెతుక్కుంటున్నాం కాబట్టి మాటి మాటికి మన గురువులు ప్రసాదించిన ఏది మహామంత్రాన్ని ఒకసారి మనం అనుకుంటూ ఉంటే మనకి ఆ మంచి అనేది మనలో మిగులుతుంది, చెడు అనేది మనకి తెలుసు, మనకు అక్కర్లేనిది నింపుకుంటామా? ఏమండి వంటలో వేసినటువంటి ఆఖరికి కరివేపాకు పచ్చిమిరపకాయలు కష్టపడి కొని తెచ్చుకొని వేసుకుని తిరిగి మళ్ళీ ఆహారం తీసుకునే సమయంలో మనకు అవసరం లేదని విసర్జిస్తున్నాం మనం? అది తెలిసింది కదా. అంటే ఏమైపోయింది? నువ్వు పచనం చేసినప్పుడు దాని సారం అందులోకి వచ్చేసింది, అక్కర్లేనిదంతా నువ్వు విసర్జిస్తున్నావు, తీసి పడేస్తున్నావు. కొడుక్కున్నాం కదా, ఎలా పారేయటం అని విస్తర్తో సహా నవిలి మింగేస్తున్నామా? లేదే, దాన్ని అవసరాన్ని తీర్చుకుంటున్నాము, వెంటనే దాన్ని విసర్జిస్తున్నాం. అలాగే దేహాన్ని కూడా మన అవసరానికి మనం ఉపయోగించుకోవాలి. తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దేహం అశాశ్వతమే కానీ శాశ్వతం కాదు. నిరంతరం దాన్ని ధారణ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇది అశాశ్వతం కాబట్టి దీన్ని ఎవరో ఏదో అన్నారని అది మోసుకొని తిరగక్కర్లా. దీని ఎందున్నటువంటి మమకారాన్ని రహితం చేసుకోవడం కోసమే శబ్దరూపంలో భగవంతుడు అటువంటివన్నీ వినిపిస్తూ ఉంటారు. విరక్తి రావాలి దాని మీద, దీని మీద విరక్తి రావాలి మనకి. ఇది అందమైనదే కానీ కొంతవరకే ఉపయోగపడుతుంది, ఒక్కొక్కసారి ఇదే మనని బాధ పెడుతుంది. ఏదైనా బాధ వచ్చినప్పుడు చాలా బాధ పెడుతుంది. అది దేహ బాధ అయితే పర్వాలా, ఎందుకంటే మనస్సుకి మనం పరమాత్మని తలుచుకోవాలన్నప్పుడు గురుదేవులు నువ్వు ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు అది కూడా చెప్పారు గురుదేవులు ఆసనాల్లో. ఇది గోవిందాసనం, బాహ్యపరంగా దాన్ని గోవిందాసనం అనరు, శవాసనం అంటారు. బాహ్యంలో ఉన్నటువంటి ఆసనాల్లో నిటారుగా ఇది వంచకుండా నిటారుగా పడుకుంటే అది శవాసనం అంటారు. కానీ గురుదేవులు దానికి కూడా శవాన్ని శవాసనం వల్ల అక్కడ నువ్వు కూర్చోలేనప్పుడు నువ్వు పడుకొని చేసుకో కానీ నిద్రపోకూడదు. ఏ దేహానికి విశ్రాంతి ఇవ్వు కానీ నువ్వు ఏం చేస్తున్నావన్న దాన్ని మరిచి మాత్రం నిద్రపో. అందుకని చేసేటువంటి ధ్యానమునందు ఏది బుద్ధిని ప్రయాణం చేసి ఎక్కడ సత్య వస్తువునందు ఏకాగ్రత చేయాలి. మనము అది సత్యమనేటువంటి దానిలో ఏకాగ్రత చెందేంతవరకు అక్కడ రూపనామాలకి లోబడినటువంటి మనకి నీ ఆరాధ్య దైవం అనేటువంటి నీ స్వామిని నీ దృష్టి యందు కేంద్రీకరించుకోవచ్చు. నీ హృదయబాబు అన్నారుగా ఇంతకన్నా ముద్ర ఏం కావాలి మీకు, నీ గొంతులో ఉంటానన్లే. అంత సూర్య గుమ్మడికాయ అంత బొద్ద చేసుకున్న కృష్ణుడు కూడా పొట్టలో ఉంటాను అనలే. ఎక్కడ ఉంటానన్నాడు ఆయన? హృదయంలోనే ఉంటానన్నాడు. అందుకని హృదయంలో నీ ఆరాధ్య దైవాన్ని అక్కడ సామాన్యంగా ఉంటుంది, దృష్టికి ఏమీ నిరోధం కలగదు. అక్కడ హృదయంలో నువ్వు కేంద్రీకరించి నువ్వు ధ్యానం చేసుకో. లేదు ఒకవేళ హృదయం కాదు నీ నాసికేంద్రియం నందు, మీరు తరచూ చూస్తే కనిపిస్తుంది బాబుజీ ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఇది వారు అట్లా నాసిక ముద్రలో ఉంటారు. మళ్ళీ అది కూడా కాకుండా నువ్వు ఈ భూమధ్య స్థానంలో కనుక నువ్వు దృష్టి నిలిపి కనుక నువ్వు ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే కొంత ఆ ట్రైనింగ్ అయ్యేంత వరకు చాలా శిరోవేదన వస్తుంది దానికి. అది భరించడం కొంచెం కష్టం, అంటే అలవాట్లు లేని వాళ్ళకి భూమధ్య స్థానంలో కనుక మన దృష్టిని నిలుపుకోవాలంటే కొంచెం నువ్వేం చేస్తావంటే ఇంద్రియాలని బిగబడతావు. దోషం మందే, భగవంతుడు కాదు అక్కడ. నువ్వు భావన చేయాలే తప్ప ఇంద్రియాలని బిగువ పెట్టకూడదు ఎప్పుడు. ఎందుకు నిటారుగా కూర్చోండి అన్నామనుకో, నిటారుగా కూర్చోండి అన్నారని ఇలా బిగబడితే నీకు లేని నొప్పి వస్తుంది వెనక. నడు నొప్పి పెట్టచ్చు, మెడ నొప్పి పెట్టచ్చు. ఎందుకంటే వెన్నుపూస తిన్నగా ఉండాలి. ఎక్కడికి మన ఈ చిన్న బ్రెయిన్ అంటారు చూడండి, ఇక్కడికి అంటే ఇది ఒకేలాగా నిలబడాలి. పూర్వకాలంలో తపస్సంపన్నులైనటువంటి వాళ్ళకి దండం ఉండేది చేతి కింద. ఆ దండము ఈ పట్టుకుంటే అది పడకుండా ఉంటేనే వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు. ఆ దండం మీద చేయి పట్టుకొని ఇది ఈ జపమాల తిప్పుతుంటారు. మనకి మీ ఫోటోల్లో చూస్తుంటారు కొంతమంది. వాళ్ళకి మీరు చూడండి, నిద్ర అనే మాయలో కనుక ఏమాత్రం మునిగినా అది అలా ఉంచలేవు, నువ్వు పడిపోతుంది. ఇక్కడ మనకి ఈ సమయానికి వచ్చేసరికి గురువులు మనకేం చెప్పారంటే, ఏది నీ వెన్ను ఎన్నెమ్ముక ఆ దండం వల్లే నిలబడాలి. వారి చేతి కింద పెట్టుకుని దండం ఇది జపమాల తిప్పుకున్నారు. మనకేంటి స్వతహాగా ధ్యానం అనేటువంటి ప్రక్రియకి ఈ వెన్నెముకే నీకు నిటారుగా నిలబడాలి. నిటారుగా నిలబడినప్పుడు నువ్వు అసలు ఇలా వంచలేవు, వంచితే నీ వెన్నెముక వంగిపోతుంది కదా. అందుకని నిటారుగా నిలబడినప్పుడు ఆ నిటారుగా ఎప్పుడైతే మనకి వెన్నెముక నిలబెట్టి కూర్చోగలుగుతామో దాంతో మన ఇంట్రుగ కంటే సన్నగా ఉన్న ఒక సుషుమ్నా నాడి మన వెన్నెముకొని ఆనుకుని ఒక పామని ఒక సర్పరూపంలో ఉంటుంది. అది సర్పరూపంలో ఉన్నటువంటి సుషుమ్న నాడి అది విషయాదులతో ఉన్నటువంటి విషయ దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి శిరస్సు కిందకి తోక పైకి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన యొక్క దృష్టి ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేసిందో, అంటే ఎక్కడి నుంచి అధోముఖానికి ఉంటే అది విషయ దృష్టి అవుతుంది. దానిని మనకి మూలాధారంలో ఎవరున్నారు, గణపతి ఉన్నాడు దేవుడు, ఆ ఒక్కొక్క స్థానానికి కూడా దేవతలు ఉన్నారు. అందుకని మూలాధారంలో మనం సాధన మొదలుపెట్టేటప్పుడు విషయ జనితం కాకుండా ఉండటం కోసం అక్కడ, అందుకనే ఇది ప్రథమ పూజిత ఆయన మహ. ప్రతిదానికి ఆయన మూలమే, ఎవరు విఘ్నేశ్వరుడు. మూలాధార స్థిత ఆయన మహ. అందుకని మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఎటువంటి విఘ్నం లేకుండా మన సాధనకి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వారే. అక్కడ గణపతి ఉపాసన కూడా చాలా గొప్పదండి. ఎందుకంటే ఈ గణపతి ఉపాసనది గాణాపత్యులు అంటారు వాటిని, గణపతి ఉపాసన చేసే వాళ్ళని గాణాపత్యులు అంటారు. అలాగే దక్షిణామూర్తి ఉపాసన చేసే వాళ్ళకి గురు ఉపాసన, దత్తాత్రేయ ఉపాసన. వారి స్థానం ఎక్కడుందంటే సహస్రారంలో ఉంటుంది. చూడండి ఎంత గొప్పదో. గురుస్థానం ఎక్కడ అంటే సహస్రారం. అందుకని ఈ మూలాధారం నుంచి మనం ఎప్పుడైతే మన దృష్టి ఊర్ధ్వముఖంగా బయలుదేరి ఈ ముద్రల మీద మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం, ఈ ఏడు చక్రాలు, ఈ ముద్రల్లో ఏడు చోట మనకి ఆ యోగ అభ్యాసం చేసేటువంటి వాళ్ళకి ఆ విధంగా కూడా నేర్పించడం జరుగుతుంది. అందుకని మనం ధ్యానం అనేటువంటి ముద్రలో కూర్చున్నప్పుడు డైరెక్ట్గా గురుదేవులు మనకేమందించారంటే, ఎవరు వచ్చి మనసు ఎక్కడ ఉంటుందండి బాబు అన్నారు గురుదేవుల్ని. అంటే నీకు ఇక్కడ పైన ఎంటికి లాగినా నొప్పి అంటున్నావు, అరికాళ్ళలో ఇసగ గుచ్చుకున్నా నొప్పి అంటున్నావు, నీ మనస్సు నఖశిఖ పర్యంతము వ్యాప్తమై ఉన్నది. దేవుడు ఎలా సర్వవ్యాపకంగా ఉన్నాడండి అంటే నీ మనస్సు నీ నిండా ఎలా వ్యాపకం అయి ఉన్నదో దేవుడు కూడా సర్వవ్యాపకంగా లేడు అనేటువంటి చోటు ఎక్కడా లేదు. మీరు ఎక్కడ వెతకండి, అన్ని చోట్ల ఉన్నది. సర్వవ్యాపకంగా ఉండేది దివ్యమైనటువంటి ఇది దేవతాస్థానం మాత్రమే. ప్రథమ వాటి దేనికి వర్తించదు, ఒక పరమమైనటువంటి ఒక అనంత శక్తి ఉన్నది, అది లేనటువంటి స్థానం కించిత్తు కూడా లేదు. అందుకని ఇక్కడ నఖశిఖ పర్యంతం ఉన్నప్పుడు అది ఎప్పుడైతే మన దృష్టి ఇలా ఏకాగ్రతగా కూర్చుని మనం కూర్చుంటామో అది మెల్లమెల్లగా ఊర్ధ్వముఖానికి మన దృష్టి ఎగబరాకే కొలది ఆ సుషుమ్న నాడి కూడా ఊర్ధ్వముఖాన్ని తిరుగుతుంది. ఇది ఆ కిందకున్నటువంటి శిరస్సు ఊర్ధ్వముఖానికి వెళ్ళి సహస్రారంలో ప్రకాశించేటువంటి గురు పరమాత్మ సాయుధ్యంలో దివ్యపద సన్నిధిలో నిలబడుతుంది అది. అందుకని మనం సహస్రారంలో ఉన్నటువంటి గురుదేవుల యందు మనసు నిలపడం అంటే ఏంటి, గుండె ఉన్నా కూడా గుండె ఆడుతుందే తప్ప నీకు ప్రపంచం తీసుకొచ్చినా ప్రకృతిని తీసుకొచ్చినా నీ బ్రెయినే కారణం. ఏదైనా తేడా వస్తే స్కాన్ ఎక్కడ తీస్తున్నారు, బ్రెయిన్ తీస్తారు. బ్రెయిన్లో ఒక నరంలో ఒక చిన్న బ్లాక్ ఉంటే చాలు, ఏది ఎడమవైపు కనుక బ్లాక్ ఉంటే కుడివైపు పడిపోతుంది, కుడివైపు ఉంటే ఎడమవైపు, అంటే కొంచెం రోగాలు వస్తాయి వాటికి. ఏ వైపుకి ఆ వైపు లేదు అక్కడ కూడా, ఇది పాములాగా జంటనాగా పాములల్లే. దానికి కూడా అర్థం ఉంది, ఈడా పింగళా నాడులకి అది ఒక పాముతో పోల్చి మనలో శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏది సర్పం ఎలాగైతే నాగి మనం ఊదుతూ ఉంటే పామును ఆడిస్తాము, అలాగే మన శ్వాసతో ఉన్నటువంటి భావన మన ఆలోచన సరళిని బట్టి కూడా ఇది వీటన్నిటికీ కనెక్షన్ ఉంది. అందుకని ప్రశాంతత బయట నుంచి తెచ్చుకునేది కాదు, నీలో గనక నీకు వైరాగ్యం కలిగి ఉంటే ముందర వివేక దృష్టి ఉండాలి, సత్యాసత్య వివేకం అనేటువంటి దృష్టిలో ఉండాలి. ఎప్పుడైతే దాన్ని పూర్తిగా మనం పొందగలిగామో వివేక దృష్టితో ఉన్నటువంటి వారికి మంచిది తీసుకుంటారు, కానీ చెడు వైపుకి ఎందుకు వెళ్తారండి? నాది కాని ఎందు వెళ్తామా చెప్పండి. అందుకని మంచి వైపుకి ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే మనం ఖులాసాగా గమ్యస్థానాన్ని చేరుతాం, దాన్ని ఆశ్రయిస్తాం. అందుకని వివేక దృష్టి ఎవరికైతే కలుగుతుందో సత్యాసత్యంలో అసత్యము జడం, అసత్యం ఎక్కడుండేదే, కానీ అసత్యాన్ని ప్రకాశించేది సత్యం. కాబట్టి సత్యాన్ని ఆశ్రయిస్తే అసత్యం కూడా ప్రకాశిస్తుంది. అసత్యానికి సత్యం లేకపోతే అసత్యం అసత్యమే కాదు. అక్కడ నిన్న కూడా చెప్పుకున్నాం మనం, ఏది ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో అసత్యాన్ని ప్రకాశింపచేసేది సత్యమే అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం గుర్తిస్తూ ఉండాలి. సత్యమే అయినప్పుడు నిన్ను నువ్వు మర్చిపో, ఎప్పుడు గుర్తుండుకోండి. ఎందుకు మన స్వరూపం సత్యం, ఇక్కడ దాకా వచ్చేయాలి మనం. నువ్వు సత్యమై ఉన్నావు కానీ రూపం కాదు. నేను అనేది ఎప్పుడు సత్యమే, అది అసత్యం ఎప్పటికీ కాదు. ఎందుకంటే మార్పు చెందేది కాదు అది. అందుకని అటువంటి అసత్యాన్ని సత్యమే ప్రకాశింపజేస్తుంది, సత్యమే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి అటువంటి అసత్యమునందు కానీ దాని స్వయంసత్తా లేదు, దానికి స్వయం సత్తా లేదు. అది వచ్చింది సత్యం వల్లనే వచ్చింది, సత్యం వల్లనే ప్రకాశిస్తోంది. తర్వాత విడిచిపెట్టడం కూడా సత్యం వల్లనే విడిచిపెడుతుంది. నువ్వు సత్యం గురించి ఎప్పుడైతే విచారణ చేస్తూ ఉంటావో ఆ విచారణలో అసత్యం నిన్ను వదిలిపోతోంది. దేహం నేను కాదు, నేను కాదు, నేను కాదు, ఈ దేహాన్ని ప్రకాశింపజేసేదే తాను అని నిజమైన సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ దేహం అనేటువంటిది ఇంకా పీడింపబడడం ఎక్కడుంది? ఇక్కడ దేహం మనని బాధ పెట్టదు. దానికి ఏమన్నారు, దేహవాసన వదలిన ఘన దివ్య దృష్టి, ఏది రామనామం అనేటువంటి దాన్ని మనం పొందాలి అంటే దేహవాసన వదలిన ఘన, దేహాన్ని వదిలిపెట్టడం వల్ల మీరు గుర్తుపెట్టుకోండి. దేహాన్ని ఉపయోగించుకో కానీ దేహం నేను కాదు. దేహవాసన అనేటువంటిది వదిలిపెడితే వచ్చే నిజమైన ఘన దృష్టి, ఇది నిజమైనటువంటి జ్ఞానం ఏది అంటే అది నేను, ఇది అది పరమాత్మయే తాను. ఎంత గొప్ప స్థితి అండి అది. అందుకని గురుదేవులు ఎప్పుడు దేన్ని గుర్తింపచేస్తున్నారంటే ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి. ధ్యానం చేసుకునే వాళ్ళకు కూడా ఇంకా కాదు, నువ్వు ఇంకా చలిస్తోంది మనసు, ఇంకా కొంచెం పైకి వెళ్ళు. నీ ఇంటికి నువ్వు గమ్యస్థానానికి నువ్వు త్రోవ చూసుకో, నువ్వు దాన్ని వదిలిపెట్టకో. ఎందుకంటే దానికి కూడా ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యో భూసుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశః, రాహు చంద్రుణ్ణి పడుతున్నాడు, సూర్యుడిని పడుతున్నాడు. గ్రహణం అంటాం కదా మనం. గ్రహణం అంటే ఏంటి? అక్కడ మనం చెప్పుకోవటం రాహుకేతువులు ఎవరిని పడుతూ ఉంటారో వాటికి ఏమంటాం మనం, గ్రహణం అంటాం. గ్రహణం అంటే దానికి అడ్డొస్తోందే తప్ప లేకుండా పోవట్లే. అక్కడ చంద్రుడు సూర్యుడు ఉన్నారు, అక్కడ రెండు బింబాలు ఉన్నాయి. అక్కడ గ్రహణం అప్పుడు సాంతం ఎక్కడికో పోలా ఉన్నాయి, కానీ వాటికి ఇవి అడ్డొచ్చాయి, రాహుకేతువులు అనేటువంటివి అడ్డొచ్చాయి. వడ్డేసి కప్పి సూర్యుడు చంద్రుడు లేడు అంటున్నాము, దానికి ఏది అక్కడ ఆవరణ, సూర్యచంద్రులకి ఆవరణ పట్టింది అక్కడ మాయ ఆవరణం వల్ల. మాయా సమాచ్ఛాదనాత్, మాయ అనేటువంటిది దానికి ఆచ్ఛాదన అయిపోయి ఆవరణ వలన అక్కడ అది మనకి లేదు అని అనిపిస్తుంది. కానీ సన్మాత్ర కరణ ఉపసంహరణతో యో భూ సుషప్తుపమాన్ అంటే కేవలం దాని ఉనికి మాత్రమే మనం కొంతసేపు ఆగిన తర్వాత గ్రహణం అయిపోతుందని మనకి తెలుసు. మనం గ్రహణం బట్టి వదిలిపెట్టిన తర్వాత చంద్రుడు సూర్యుడు మనకేమైనా తేడా కనిపిస్తున్నారా? నిరసించిపోయారా? ఆవరణ ఎంతవరకు ఉన్నదో దాని ఇంకా నీడ ఉన్నంత వరకు కాస్త ఎర్రగా ఉంటారు వాళ్ళు 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 ఎర్రగా ఉంటారు, మనకు అలా కనిపిస్తారు, మనకు అలా కనిపిస్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంద్రియాలు మనస్సు మొదలైనవి కరణ ఉపసంహరణ అంటే ఏంటది, కరణములు మనకున్నటువంటి ఇంద్రియ జనితమైనటువంటి ఇంద్రియాలు మనస్సు మొదలైన ఉపాధులు ఎక్కడ లీనమయ్యాయి, అవి గాఢ నిద్రలో ఉన్న మనిషికి ఎలాగా కనిపిస్తున్నాయా, ఇంద్రియాలు మనకు కనిపిస్తున్నాయా, అసలు నువ్వు నిద్రపోతున్నట్టు తెలుస్తోందా. నిద్రలో ఉన్నటువంటి వాడికి ఎది యహ్ అభూత్ సుషుప్త పుమాన్, సుషుప్తి అనేటువంటి స్థితిలో మొత్తం ఇంద్రియాలు ఇవన్నీ మనస్సు అన్నీ కూడా ఎలాగైతే గాఢ నిద్రలో మునిగిపోయి ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే నేను బాగా నిద్రపోయాను అని మేలుకొన్నప్పుడు, ఎప్పుడు మేలుకొంటున్నాము, యహ ప్రబోధ సమయే, ఎవరి యొక్క మనకి ప్రబోధ సమయం ఎప్పుడైతే ఉన్నదో చూడండి, మనం దాని చుట్టూనే తిరుగుతున్నాం. ఆ ప్రబోధ సమయంలో అప్పుడు మనకి తెలుస్తోంది యహ ప్రత్యభిజ్ఞాయతే, దాని ఉనికిని తిరిగి గుర్తించుకుంటారో అంటే నిద్రలో మునిగినప్పుడు ఇవన్నీ లయించిపోయినాయి, నిద్ర నుంచి లేవగానే తిరిగి నీకు మళ్ళా ఉన్నది అనే ఉనికి అంతా గుర్తుకొచ్చింది, నువ్వేం మారలా, పడుకున్నప్పుడు ఎలా ఉన్నావో. ఇక కాకపోతే నువ్వు చెప్పింది ఏంటంటే నిద్ర లేచిన తర్వాత ఏమీ తెలియనంత నిద్రపోయాను, బాబుజీ చెప్తుండేవారు, నేను తెలియనంత నిద్రపోయాను. దాంతో ఆగం, చాలా హాయిగా నిద్రపోయాను. నీకేం తెలియనంత నిద్రపోయావు కదా, మరి హాయి ఏది పొందింది అక్కడ, హాయిని పొందానని చెప్తున్నాగా, చాలా హాయిగా నిద్రపోయాను, రాత్రి ఉన్నటువంటి బాధ ఏం లేకుండా పోయింది. ఏదేది అది పొందింది ఏది, నీ మనస్సు, నీ మనస్సు, మనస్సు ఇంద్రియాలతో డిటాచ్ అయిపోయింది. డిటాచ్ అయిపోవడంతో నీకు ఉన్నటువంటి ప్రకృతి జనితమైనటువంటి ఇల్లు వాకిలి ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో, పైన పడుకున్నామా కింద పడుకున్నామా, ఫ్లైట్లో వెళ్తూ నిద్రపోతున్నామా బస్సులో వెళ్తూ నిద్రపోతున్నామా, నిద్ర కూర్చున్నాను నుంచున్నాను పడుకున్నాను తూలాను ఇవేవీ తెలియకుండా డిటాచ్ అయిపోతుంది ఇంద్రియాలతో. నీ మనసు డిటాచ్ అయిపోవడంతో మనసుకి బాధ లేదు, నీకు మనస్సు అటాచ్ అయి ఉన్నంతసేపు నేను ఏదో ఆలోచనలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పని లేకపోతే ఉండదు, కర్మయోగంలో చెప్తాడు భగవానుడు, అది ఏ పని లేకుండా ఉండలేదట మనస్సు, ఏదో పని చేస్తుండాలి. అది మనం లేచి ఇంద్రి ఈ మనిషి పని చేయక్కర్లా, కూర్చున్నా కూడా మనిషికి అశాంతి తెచ్చుకో వచ్చే ఆలోచనలు బోళ్ళని తీసుకొచ్చి పెడుతుంది ఇక్కడ, అదే పెద్ద కర్మ అంటాడు జగద్గురుదేవులు. అందుకని ఎవరైతే ఈ ప్రబోధ సమయే ప్రాగస్వాప్ సమితి అంటే బాగా నిద్రపోయాను అని గుర్తించింది ఎప్పుడు, మెలకు వచ్చిన తర్వాత. ఎలా అయితే గుర్తుంచుకుంటారో తన ఉనికిని తాను, అది గుర్తులోనే ఉంది. కానీ రాహుగ్రస్త దివాకర్ ఎందు సంతోష, ఇది సూర్యచంద్రులు రాహుకేతువులకు పట్టినప్పుడు ఎట్లాగ అడ్డొచ్చిందో మనకి కూడా ఏం తెలియనటువంటి నిద్ర మనసుకి కలిగింది. అక్కడ కలిగేసరికి తిరిగి మెలకు రాగానే వారిద్దరూ ఎలా ప్రకాశిస్తున్నారో మన జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఎన్ని నిద్రపోయాం, రాత్రులే నిద్రపోవట్లా, మనం పగలు కూడా కునుకులిస్తున్నాం. అందుకని ఇటువంటి జ్ఞానాన్ని ఎవరు తీసుకొస్తున్నారు మనకి, అట్టి గురుదేవులు. ఎవరు, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం, నేను నమస్కరిస్తున్నాను. ఎవరు, దక్షిణామూర్తి గురుదేవులకి ఈ విధంగా నేను నమస్కరిస్తున్నాను అని అక్కడ మన గురుదేవులే అక్కడ ఆనాడు తెలియజేశారు, ఈనాడు కూడా మనకి అందిస్తున్నారు, తెలియజేస్తున్నారు మనకి. అందుకని నిన్ను మరిచి నువ్వు ధ్యానం చేయాలి. గురుదేవులు ధ్యానం చేయించేటప్పుడు మనస్సును మరిచి ధ్యానం చేయండి. మనసును మర్చిపోవడం అంటే నిద్రలో నీ మనస్సు గుర్తుండకపోతేనే నువ్వు నిద్ర హాయిగా పోయాను. అది నువ్వు జాగ్రత్త అవస్థలో మనసుని మరిచి నువ్వు ధ్యానం చేసుకోవాలి. నువ్వు ఎందులో ఉండాలి, నీ స్వస్వరూపంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. నీ స్వస్వరూపం ఏంటి, ఏది నేను ఇందులో, అసలైన చైతన్యం అనే పరమాత్మ నేను. ఆ పరమాత్మలోకి మన మనస్సుని ఏకాగ్రత చేస్తే బయట అలజడి తిప్పలు ఉండదు. అంటే బుద్ధి నిర్ణయించేటువంటిది బుద్ధి. అందుకని ఒక నిర్ణయ శక్తిని మనం తీసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వివేకము తీసుకువెళ్ళి వైరాగ్యంలో కూర్చోబెడుతుంది. ప్రపంచమునందు వివేక దృష్టితో మనం బ్రతకగలిగితే, వివేకానంద స్వామి వారికి వివేకానందుడు అని ఎలా పేరు వచ్చింది? ఆయన నరేంద్రుడే, నరల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడే, చాలు అది. కానీ వివేకం కలిగి ఆయన ప్రపంచంలో ప్రవర్తించాడు. భక్తి అనే పాదుకలు ధరించాడు, భక్తి అనేటువంటి పాదుకలను ధరించి గురుదేవులు అనేటువంటి ఆ ముద్రలో నిలిచిపోయి ఆయన ఒక దేశం కాదు అందరి హృదయాల్ని దోచుకున్న ఒక మహానుభావుడు. ఆయన ఆనందం ఎటువంటిది అంటే అల్పమైనటువంటి ఆనందం కాదు, అది వివేకంతో కూడినటువంటి ఆనందాన్ని పొందగ. మనం కూడా, మనం ఏం తక్కువ వాళ్ళం కాదు, తక్కువ అంచనా వేసుకోకండి. మనకు కూడా వివేకానందం అనేటువంటిదే మనకున్నది. నువ్వు ఆలోచించి ఎప్పుడైతే అందులో నిలిచిపోతావో ఆ ఆనందం మనసొత్తు అవుతుంది. కాబట్టి అది మన రాజ్యం. ఇది తాను అనేటువంటిది, తనువు కాదు. తనువు కొంతసేపు మనకి ఇది మనం ఉండటానికి ఒక అద్దె కొంప. ఇది పూర్వజన్మలో ఇంకా కర్మలు చేసి పెట్టుకున్నామేమో, దానితో మనకి మళ్ళా ఈ జన్మ రావటం జరిగింది. ఇందులో కర్మ తీరేంత వరకు దీన్ని దాటి మనం వెళ్ళలేము. అందుకని కర్మని మనం మెల్లమెల్లగా ఇది భగవన్నామస్మరణతో, ధర్మమైనటువంటి మార్గంలో తత్వ విచారణతో మన సమయాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటే, అలా అని ఎవరి పనులు వాళ్ళు వదిలిపెట్టమని చెప్పలేదు, అది సోమర్థనం అవుతుందని చెప్పారు గురుదేవులు. ఇది ఎవరి స్వధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ దానికి న్యాయం చేకూరుస్తూ ముందుకు వెళితే తప్పకుండా గురుదేవులు ఇచ్చినటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని మనం పొందగలుగుతాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీ హరే.